ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमःशुभ्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीदयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी।
చౌదం శ్రీమద్ భాగవతం ఏకదశకందము 1వ భాగం అధ్యాయం 6 శ్లోకం 42.
శ్రీ ఉద్ధవ వాచాం దేవదేవాం ఈశాం యోగేశాం పుణ్యాం శ్రవణ కీర్తనాం సహృద్యాం ఏతద్ కులం న్యూనం లోకం సంతక్షతే భగవాన్ విప్రశాపం సమర్థాం అపి ప్రత్యహన్నాం యత్ ఈశ్వరః। శ్రీ ఉద్ధవ వాచాం శ్రీ బుద్ధవ వాచాం దేవదేవేశ యోగేశాం దేవదేవేశ యోగేశాం పుణ్యశ్రవణ కీర్తనాం పుణ్యశ్రవణ కీర్తనాం సంహృత్యేతత్ కులం నూనం సంహృత్యేతత్ కులం నూనం లోకం సంక్షక్షతే భవాన్ లోకం సంక్షక్షతే భవాన్ విప్రశాపం సమద్ధోపి విప్రశాపం సమద్ధోపి ప్రత్యహన్న యదీశ్వరః ప్రత్యహన్న యదీశ్వరః।
శ్రీ ఉద్ధవ వాచాం శ్రీ ఉద్ధవుడు పలికెను,
దేవదేవాం
ఓ దేవదేవుడా,
ఈశాం
ఓ పరమేశ్వరుడా,
యోగేశాం
ఓ యోగేశ్వరుడా,
పుణ్యాం
పుణ్యతనములు,
శ్రవణ కీర్తనాం
నీ గురించి నీ కీర్తన గురించి,
శ్రవణ కీర్తములు సంహృత్యాం
ఉపసంహరించి,
ఏతత్
ఈ
కులం
కులమును,
నూనం
నిజమైన,
లోకం
ఈ లోకమును,
సంతక్షటే
విడిచిపెట్టనున్నావు,
భవాన్
నీవు,
విప్రశాపం
బ్రాహ్మణ శాపమును,
సమర్థ
సముద్రువు,
అపి
అయినప్పటికీ,
హత్యహన్నాం
పరిహంపలేదు,
యత్
కారణమున
ఈశ్వరః
భగవంత। అర్థం చెప్పింది యేసుభక్తి ప్రభుపాద వారి శిష్యులు। భావము, శ్రీ బుద్ధుడు పలికెను,
ప్రభు
దేవదేవ,
నీ దివ్యకీర్తిని కేవలం శ్రవణ కీర్తం చేయుటచే నిజమైన పుణ్యం కలగలదు।
దేవదేవ,
నీవిప్పుడు నీ వంశం నశింపజేయనట్లుగా గోచరించుంది, ఆ విధంగా నీవు ఈ విశ్వంలో నీ నీళ్లను పరిసమాప్త చేసేదవు। నీవు పరమేశ్వరుడు యోగేశ్వరుడు, యదువంశమును కలిగిన బ్రాహ్మణ శాపమును పరిహంబర చేయుటకు పూర్తిగా సమర్థుడైనట్లు నీవట్టు చేయట్లేదు। నీ అంతరాత్మ ఇప్పుడు అసన్నమైంటుంది। భాష్యం, గతమునందు పేర్కొనమైనట్లు శ్రీకృష్ణుని నిజవంశం ఎన్నడను నశించబోదు, కనుక శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తును విడిచినప్పుడు తనతో పాటే యాదవులను తీసుకుపోతున్నాడని సమృద్ధి అనే పదము అర్థం కలుగును। కానీ సామాన్యులు జ్ఞానహీనైన వారి దృష్టిలో యదువంశ ఉపహంసారము ఆ వంశనాశం వలె గోచరించను. ఉద్దేవన వాక్కును శిల విశ్వనాథ ఠాకూర్ వారు చక్కగా వివరించిరి. శ్రీకృష్ణ భగవానుడి విశ్వంలో తన అవతరణ ద్వారా దేవతల యొక్క అన్ని సమస్యలను చక్కగా పరిష్కరించిన కారణమున దేవదేవునిగా సంబోధించబడినాడు. భగవానుడు లోకమును దానవరహితం గావించి భక్తులను ధర్మమును చక్కగా నెలకొల్పెను. శ్రీకృష్ణుడు దేవతల పక్షమున కార్యము చేయుటకే కాక విశుద్ధ భక్తుల ప్రీత్యర్థమై దివ్య గుణభావ భరితమైనట్టి తన సుందరమైన దివ్య రూపమును ప్రకటించే కారణమున ఇచ్చటి యోగేశాను సంబోధించబడినాడు. తన మాయచే మానవుని బోలిన కార్యమును ప్రదర్శించినప్పుడు లీలల గురించి అసంఖ్యాకముకు వేదవాక్యానము ప్రేరేపించిన కారణమున శ్రీకృష్ణుడు పుణ్య శ్రవణ కీర్తనని పిలువబడినాడు. ఆ విధంగా భవిష్యత్ నందు జన్మించిన జనులకు మన వంటి వారకు కృష్ణలీలలు విని కీర్తించి భగవద్ధామం చేరుకొనగలరు. తన భక్తులందరూ భవిష్యత్తులో జన్మించనున్న భక్తులు కూడా దివ్యానందము మోక్షమును ఏర్పాటు చేసిన వాడే దేవదేవుడు శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగతను వీడుకు సమయం ఆసన్నమైనది నిర్ణయించుకును. బుద్ధవుడు శ్రీకృష్ణు కోరికను ఎరిగిన వాడే అతనితో ప్రభాక్షేత్రమును స్నానమాడడం ద్వారా బ్రాహ్మణ శాపం పరిహంబరమని నీవు యాదవులకు ఆదేశించితివి, కాని దేవదేవుడకు నిన్ను ముఖాముఖి చూచుటకన్ను కేవలము తీర్థస్నానం ఎట్లు ఘనమైంది కాగలదు? యాదవులు సదా నీ హృదయము నీ దివ్యరూపమును గాంచునుచున్న నీవు దేవదేవుడు అయినందున నామమాత్ర తీర్థస్నానములో వారి స్నానం వల్ల కలిగే ప్రయోజనమేమిటి? కనుక తప్పక నీవు వేరే ప్రయోజనం అయ్యుండును. నీవు నిజంగా శాపమును పరిహింప కోరించో శాపం పనిచేయకుండుగాక అని పలికించాలను. ఆ శాపం వెంటనే నిష్ఫలమే కాగలదు. అనగా నీవు ఈ విశ్వమును వీటికే సన్నాహం చేయుచున్నావు, అందుకే నీవు శాపం పరిహింపలేదు అని పలికెను. ఓమజ్ఞాంతమిందశ్ఞానాంజనశలాకయ చక్షుమిలిమితమైన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుమదాయ కృష్ణభస్తాయ భూతలే శ్రీమతే భక్తివేదంత స్వామి ఇతి నామని నమస్తే సారస్వతీదేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదే సతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రముఖానంద శ్రీ అద్వైత కదాధర శ్రీవాసది గౌరభక్తబృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ శ్లోకం భగవంతుడు తన వంశానంతటిని కూడా పూర్తిగా పరిసమాప్తి చేయడం కొరకు సంసిద్ధుడు అవునట్టుగా కనిపిస్తుంది. ఆ కారణంగా బుద్ధుడు శ్రీకృష్ణుని సమీపించి కృష్ణుడితో ఈ విధంగా పలుకుతున్నాడు. ఓ దేవదేవ, నీ దివ్య కీర్తన కేవలం శ్రవణ కీర్తనం చేయడిచే నిజమైన పుణ్యం కలగలదు. నీవిప్పుడు నీ వంశమును నశింపజేయనట్లు గోచించుంది. ఆ విధంగా నీవు ఈ విశ్వంలో నీ లీలను పరిసమ్మతి చేసేదవు. నీవు పరమేశ్వరుడు యోగేశ్వరుడు. యదు వంశమును కలిగిన బ్రాహ్మణ శాపమును పరిహంపరించుటకు నీవు పూర్తిగా సమర్థుడైనను నీవు అట్లు చేయట్లేదు. నీ అంతరార్థం ఎప్పుడు అసన్నమైనట్లేనది ఆసన్నమైనట్లుంది. భగవంతుడు ఎంతో శక్తిమంతుడు. అతన్నెవరు కూడా చెప్పలేరు. అతనెవరు కూడా అతను చేసే కార్యం భగవంతుడు చేసే కార్యాలను ఎవరు కూడా ఆపలేరు. కానీ ఇక్కడ భగవంతుడు ఆ విధంగా తన మీద శాపకారణం జరిగినప్పటికి కూడా తాను ఆ విషయం పట్ల ఆ యొక్క శాపాన్ని నివారించడం కోసం కానీ యదువంశాన్ని రక్షించడం కోసం కానీ అతడు సంసిద్ధంగా లేడు. ఆ విషయం బుద్ధుడికి అర్థం కావట్లేదు. నువ్వు ఎంతో శక్తిమంతుడివి యోగేశ్వరుడివి, ఈ సమస్త జగత్తునే అది నియంత్రణలో పెట్టగలవాడి వాడివి. కేవలం ఒక బ్రాహ్మణ శాపం ద్వారా ఈ వంశం అంతా కూడా నశించిపోయే విధంగా జరుగుతున్నప్పుడు కూడా నువ్వెందుకు ఆ విధంగా చేయట్లేదు? నీ శక్తితో వాటిని సమూలంగా పరిహంపర చేయొచ్చు కదా. అలా చేయట్లేదంటే నీకు వేరే ఆలోచన ఏదో ఉందని నాకు అనుకుంటున్నాను అని ఉద్ధవుడు ఇక చెప్తా ఉన్నాడు. సిమిలర్లీ రేపు మనం జరిగేది శిల ప్రభుపాద తిరుభావ దినోత్సవం. ఆ సన్నివేశం కూడా దీనికి సంబంధం కలిగి ఉంది. 1977 నవంబర్ 14 శ్రీల ప్రభుపాద గారు తిరుబాబు జరిగింది. అంటే అతని దేహాన్ని వదిలిపెట్టారు. శిష్యులందరూ కూడా ప్రభుపాద గారిని అంతకు 4 రోజుల ముందే బృందావనం తీసుకురావడం జరిగింది. ప్రభుపాద గారి పరిస్థితి పూర్తిగా చాలా బాధాకరంగా ఉంది. శరీరం పూర్తిగా బాగా సన్నగిలిపోయింది. భక్తులందరూ కూడా చుట్టూ చూరి కీర్తన చేస్తున్నారు, కొంతమంది జపం చేస్తున్నారు, కొంతమంది భాగవతం చదువుతూ ఉన్నారు, కొంతమంది ప్రభుపాద గారికి కావాల్సిన సామాన్లు ఆ సేవలను చేస్తూ ఉన్నారు. ప్రభుపాద ప్రియశిష్యులైన తమలకేష్ మహారాజు ఇతరితర వ్యక్తులందరూ కూడా ప్రభుపాద చుట్టూ చేరి ప్రభుపాదని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ప్రభుపాద్ మీరు కావాలంటే మీ మరణాన్ని మీరు పొడిగించుకోగలరు, ఇప్పుడు కాకుండా మరి తర్వాత జరిగే విధంగా. మీరు ఎందుకు ఆ విధంగా చేయట్లేదు అని ప్రభుపాద వారిని తమలకేష్ మహారాజు అడిగారు. ఎందుకోసం అంటే 1974 ఈ రెండింగ్లో కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. ప్రభుపాద కూడా న్యూయార్క్ నగరంలో ప్రభుపాద చాలా అస్వస్థ ఎదురైంది. ఇక తను మరణిస్తానని డిసైడ్ అయ్యారు. అందరికీ చెప్పేశారు ఇక నేను ఈ లోకాన్ని వదిలి వెళ్తున్నాను, మీరు మీ కార్యక్రమం చూసుకోండి అని. ప్రభుపాద డిసైడ్స్ అందరూ కూడా ప్రభుపాద చుట్టూ చేరి లేదు మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీరు వెళ్ళినట్టయితే ఈ సంస్థ అంతా కూడా పూర్తిగా ఉద్యమం అంతా కూడా పూర్తిగా దిగజారిపోతుంది, మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే అని పట్టుబెట్టారు. ప్రభుపాద ఏం మాట్లాడలేదు, అలా మౌనంగా ఉన్నారు. మళ్ళీ ఒక పావుగంట తర్వాత మీరు ఖచ్చితంగా నన్ను ఉండాలని కోరుకుంటున్నారా అని. అప్పుడు భక్తులందరూ ఖచ్చితమేంటి మీరు ఖచ్చితంగా ఉండాలి అంతే అని వాళ్ళందరూ కూడా పట్టుపెట్టుకొచ్చినారు. కానీ అప్పటికి డాక్టర్ రిపోర్ట్ చూసినట్టయితే ప్రభుపాద వారి శరీరంలో ఎటువంటి శక్తి లేదు, పూర్తిగా శరీరం క్షీణించిపోయింది. తాను అతను జీవిస్తారు అని డాక్టర్స్ ఎవరు కూడా డిసైడ్ చేసి చెప్పలేకపోతున్నారు. అందరు ప్రభుపాదరు తనను జీవించిన తెలుసు కాబట్టి తను సరిగా ఆహారం తీసుకోలేదు, కేవలం కొద్ది మాత్రం ఆవుపాలు మాత్రం స్వీకరిస్తూ ఉన్నారు. కానీ శిష్యులందరూ కూడా బలవంతం చేసి మేము ఖచ్చితంగా ఉండాల్సిందే అని పట్టుపట్టేసరికి ప్రభుపాదరు ఏం మాట్లాడకుండా ఒక పావుగంట తర్వాత అడిగారు, నేను ఇక్కడ ఉండాలా అని. మీరు ఉండాలని మళ్ళా తమలకేష్ మహారాజు ఇతర భక్తులందరూ కూడా బాగా ప్రార్థన చేశారు. ప్రభుపాద ఒకసారి గట్టిగా నిట్టూర్చి సరే అని అన్నారు. అందరూ కూడా వెంటనే హరి బోవాలని గెంతి హరికృష్ణ మంత్రం కీర్తన చేశారు. ప్రభుపాద మన శరీరంలో అంతవరకు ఆ శక్తే లేదు, లేచి కూడా లేనబడలేనంత శక్తి ఉన్నప్పుడు కూడా వ్యక్తి కూడా టకాన్ని లేచి కూర్చుని తను యథావిధంగా చేతికర్ర తీసుకుని ముందుకు వెళ్ళిపోయారు. ఆ సందర్భం చూసి అక్కడ ఉన్న డాక్టర్స్ ఆశ్చర్యపోయారు, ఇది ఎట్లా అవుతుంది, ఇతను శరీరంలో ఎటువంటి శక్తి లేదు, అసలు లేచి కూడా నిలబడలేనంత శక్తిహీన అయినప్పుడు కూడా ఎంత సులభంగా లేచేలా వెళ్ళిపోయారు అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ప్రభుపాద ఎప్పుడు లేచి తిరిగి తన చేతికర్రతో వచ్చేశారో 1974 ఈ రెండింగ్లోని డిసెంబర్స్ అందరూ కూడా ఆనందంతో పేద కీర్తన చేసి విందు ఏర్పాటు చేశారు. అంటే ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుపాద తాను నిగ్రహించుకుంటున్నారు తన యొక్క మరణాన్ని ముందుకు జరుపుకోవడం కానీ లేదా అక్కడే చేసుకోవాలి కానీ. కానీ చివరి క్షణంలో 1977 నవంబర్ 14 మటుకు ప్రభుపాద డిసైడ్ అయ్యారు వెళ్ళాలని. మరి ప్రభుపాద డిసైడ్ అయిన తర్వాత ఎంతమంది చెప్పినా కూడా అది జరగట్లేదు, ఇంతమంది జరిగింది ఇప్పుడు జరగట్లేదు. ఎందుకోసం అంటే ప్రభుపాదకి మరొక కార్యక్రమం ఏదో ఉంది, ఆ కార్యక్రమం వీళ్ళకి అర్థం కావట్లేదు. అది ఇక సన్నివేశం. అదేవిధంగా ఇక భాషలో ఏం చెప్తున్నారు ప్రభుపాద గారు, భగవంతుడు ఈ విశ్వంలో అవతరించి దేవతల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేసేశారు. తర్వాత భక్తులందరికీ వాళ్ళు అందరికీ సేదించి వాళ్ళ పరమ ఆనందం కలిగించారు. అందరూ శ్రీకృష్ణుడు వచ్చిన పని పూర్తయింది కాబట్టి ఆయన వెళ్ళడం కోసం నిశ్చయించుకున్నారు అన్నది అక్కడ భాష్యం. అదేవిధంగా బద్ధ జీవులమైన మనందరికీ ఉద్ధరించడం కొరకు ప్రభుపాద గారు ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఈ బౌద్ధ లోకానికి వచ్చారు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ కృష్ణ చిత్రను ప్రచారం చేశారు. ఎంతో అద్భుతంగా కార్యక్రమం చేశారు. తను వచ్చిన కార్యక్రమం పూర్తయింది. ఇక తాను చేయాల్సిందంటూ ఏం లేదు. తన తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం కొరకు తన భక్తులకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి తాను నవంబర్ 14, 1977లో దేహానోదరం కోసం ఆయన నిశ్చయించుకున్నారు. ఇంకా ఆయన నిశ్చయించుకున్న తర్వాత ఎవరు ఆపగలరు? అదేవిధంగా ఇక్కడ కృష్ణుడు కూడా బౌద్ధ జగత్లో ఉన్న దుష్టులందరూ కూడా సంహారం చేసి ధర్మాన్ని పునఃస్థాపన చేసి భక్తులకు ఆనందం కలిగించిన కార్యక్రమం పూర్తయింది. కాబట్టి ఇక తాను తిరిగి తన ధామానికి వెళ్లే సమయం ఏర్పడింది. అందుకోసం తాను వెళ్ళడం కోసం నిశ్చయించుకున్నారు. తాను నిశ్చయించుకున్న తర్వాత ఎవరు ఆపగలరో వద్దని, అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. సేమ్ సిచ్యువేషన్ మనం తీసుకున్నట్టయితే ప్రజాపతి నారదముని శపించాడు. ఏ సందర్భంలో అంటే ప్రజాపతికి హరియశస్సు అని 10,000 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సృష్టిలోని ప్రయోజనం అంటే సంతానాన్ని పెంపొందించడం కొరకు వాళ్ళందరూ వైవాహ జీవితం తీసుకుని సంతానం వృద్ధి చేయడం కొరకు సంసిద్ధం అవుతున్నారు. దానికోసం వారు తపస్సును స్వీకరించడం కోసం హిమాలయాలకు వెళ్ళినప్పుడు నారదముని వాళ్ళని సందర్శించి మీ మానవ జన్మకు ముఖ్యోద్దేశం భగవంతుని నామం చేరుకోవడం కోసం కానీ ఈ బౌద్ధ జగత్తులో బంధించబడడం కోసం కాదు అని ఒక అలిగురి స్టోరీ అంటే అశోక్ స్టోరీ చెప్పారు. అది మనం అది కొద్ది చాలా పెద్దది. కానీ సారాంశం ఏంటంటే మానవ జన్మను తిరిగి భగవద్ధనం చేరుకోవడం కోసం ఉద్దేశించబడింది అని ఒక కథ చెప్పి దాన్ని పూర్తి చేశారు. ఎప్పుడైతే నారదము నుంచి ఆ కథని వినారో వాళ్ళందరూ కూడా నారదము చుట్టూ ప్రదక్షిణ చేసి నేరుగా ఉత్తర దిశగా ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు ఆధ్యాత్మిక వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రజాపతి చాలా బాధపడ్డాడు. తర్వాత 1,000 మంది కుమారులను మళ్ళా అదే కార్యక్రమం కోసం పంపించాడు. అప్పుడు కూడా నారదముని అదే విధంగా చేశాడు. ఆ విషయమే ప్రజాపతికి చాలా కోపం వచ్చి నువ్వు నా కుమారులందరినీ కూడా ఈ బౌద్ధ జగత్తులో తమ వారి కార్యాలు చేయనివ్వకుండా ఆపేస్తున్నావు, కాబట్టి నీకు నిలకడగా లేని ఒక ప్రదేశం అంటూ ఉండదు, ఎప్పుడు సంచరిస్తూ ఉంటావు అని చెప్పించాడు. నారదముని ఆ శాపాన్ని తిరిగి తన పైన లేకుండా చేసుకోగలడు. కానీ నారదమైన వచ్చిన పని పూర్తయింది కాబట్టి తాను అక్కడి నుంచి వెళ్ళాలి అని నారదమని అలా డిసైడ్ అయినాడు. అందువల్ల ఆ శాపాన్ని అతను వరంగా స్వీకరించాడు. ప్రజాపతి దక్షుణ్ణి ఏమనకుండా ఆ శాపాన్ని స్వీకరించి తాను యథావిధిగా తన యొక్క ప్రచార కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళారు. సిమిలర్లీ ఇక్కడ కృష్ణుడు కూడా తన వచ్చిన కార్యక్రమం పూర్తయింది. తాను తన ధామానికి వెళ్ళడం కోసం సంసిద్ధి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క శాపము లేదంటే గాంధార శాపము ఈ బ్రాహ్మణ శాపం అనేవి ఏదో కారణంగా కనిపిస్తుంది కానీ నిజానికి అవి కావు. అదేవిధంగా ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆ నారదముని సన్నివేశం కూడా నారదముని వచ్చింది ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరినీ కూడా భగవద్ధామ పంపించిన అనే కార్యక్రమం, అందుకోసం ఆయన అవతరించాడు. శ్రీమద్భాగవతం 1:9 నారదముని యొక్క వివరణ గురించి ఉంది. ఎందుకు నారదముని వస్తున్నాను, భగవంతుడు నారదముని రూపంలో వచ్చాడు, అది భగవంతుని యొక్క 6వ అవతారం. ఈ 6వ అవతారం దేనికోసం అంటే బద్ధజీవులందరూ ఉద్ధరించడం కోసం అని ఇక్కడ చెప్పబడుతుంది. అందువల్ల మానవ జన్మ అనేది ఇక్కడ మనం తీసుకుంది భగవంతుడితో కోల్పోయిన సంబంధాన్ని మనం తిరిగి పెంపొందించుకుని ఆయన ధామం వెళ్ళడం కోసమే ఉద్దేశించబడినాం కావని మరే ఇతర కారణం కోసం కాదు అని తెలియజేయడం కొరకే నారదముని పనిచేస్తున్నాడు. అందువల్ల తన మీద ఆ శాపరామం ఉన్నప్పుడు కూడా ఆ శాపాన్ని అతను వరంగా తీసుకుని తన కృష్ణ చిత్తన ప్రచారం ఈ విశ్వంతా చేయడం కోసం సంసిద్ధుడై ఉన్నాడు. అదేవిధంగా మరొక సందర్భం చూసినట్టయితే పరిశిష్ట మహారాజుని శృంగి శపించాడు. ఇది శ్రీమద్భాగవతం రావడానికి మూల కారణం వాళ్ళే. మరి శృంగి అనేవాడు బ్రాహ్మణుడు, పరిశుద్ధ మహారాజు గొప్ప వైష్ణుడు. పరిశుద్ధ మహారాజు చేసిన కార్యానికి శృంగి చాలా కోపిష్టై 7 రోజులు చనిపోగాక అని శపించాడు. పరిశుద్ధ మహారాజు ఆ శాపాన్ని తిరిగి పెట్టగలగ అంటే ఆ శాపాన్ని తిరిగి కొట్టగలగ శక్తి కలిగివాడు. కానీ ఆ విధంగా అతను చేయకుండా చాలా నిమ్మరంగా అంటే చాలా నెమ్మదిగా ఈ పరిస్థితిలో నేనేం చేయాలి అని అతను ఆలోచన చేశాడు. ఆ విషయాన్ని శృంగి తండ్రి శమిక మహుని శృంగతో అన్నాడు, నువ్వు ఎవరిని శపించావో శపించే ముందు ఆలోచన చేసి ఉంటే బాగున్ను. అతను సాధారణ వ్యక్తి కాదు, దేశాన్నేలే రాజు. దేశానికి రాజు లేనట్టే సమాజం ఏ విధంగా రక్షించబడుతుంది? అంతేకాకుండా ఆయన గొప్ప వైష్ణవుడు. అతను ఏ సందర్భంలో మన దగ్గరకు వచ్చి ఆశ్రయించాడు అని మనకు తెలియదు కదా. విషయాలు తెలుసుకోకుండా నువ్వు శపించావు, ఈ కారణం వల్ల మన బ్రాహ్మణ వంశం ఈ రోజు నుంచి నశించిపోతుంది అని అక్కడ చెప్పాడు సమిగమాని శృంగి చెప్తాడు. అక్క సందర్భం కూడా పరిషత్ మహారాజ్ తనపై ఏర్పడిన శాపాన్ని నివారింపగల శక్తి ఉన్నప్పుడు కూడా ఆ శాపాన్ని తను స్వీకరించి ఈ పరిస్థితిలో నేనేం చేయాలి అనే విషయాన్ని ఆయన సంసిద్ధి ఉన్నాడు. అందుకోసం ఆయన ఈ ఋషులందరి కలిసి మరణ సమయంలో నేనేం చేయాలనే విషయాన్ని అడిగాడు. ఆ విధంగా శ్రీమద్ భాగవతం రావడానికి మనకు అవకాశం లభించింది. ఒకవేళ కానీ పరిషత్ మహారాజు ఆ శాపాన్ని పునస్కరించి అంటే దాన్ని పూర్తిగా తన మీద రాకుండా ఉండే విధంగా చేసుకుని తిరిగి ఆ శృంగి కూడా తన శాపాన్ని ఇచ్చినట్టయితే ఈరోజు మనం ఈ విధంగా శ్రీమద్ భాగవతాన్ని చర్చించే అవకాశం మనకు లభించేది కాదు. అంటే ప్రతిదానికి కూడా ఈ భగవంతుడు ఒక ప్రత్యేకమైన కారణాన్ని జరిపిస్తున్నాడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. పరిషత్ మహారాజు ఆ విషయాన్ని బాగా గమనించి ఉన్నాడు కాబట్టి నేను ఈ బ్రాహ్మణ్ ద్వారా శాప పొందడం ద్వారా భగవంతుడు ఏదో ఒక ప్రణాళిక వేసి ఉంటాడు, అందువల్ల నేను ఈ శాపాన్ని స్వీకరించాల్సిందే అనే భావన కలిగి ఉన్నాడు కాబట్టి తాను తిరిగి ఆ శృంగికి ఎటువంటి శాపం ఇవ్వకుండా ఆ శాపాన్ని తను స్వీకరించి జరగబోయే కార్యం గురించి ఆలోచించేశాడు. అదేవిధంగా ఇక్కడ కూడా దేవదేవ శ్రీకృష్ణ భగవాను కూడా తన రామానికి వెళ్తున్నాడు కాబట్టి తనతో పాటు యదువంశాన్ని కూడా తీసుకువెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. తన నిశ్చయించుకున్న తోట ఎవరు ఆపగలుగుతారు? హిందీలో కూడా సామెత ఉంది, రాకే కృష్ణ మారేక, మారే కృష్ణ రాకేక అని. కృష్ణుడు ఎవరైనా చంపాలనుకుంటే ఎవరు రక్షించలేరు, కృష్ణుడు ఎవరైనా కాపాడాలనుకుంటే ఎవరు చంపలేరు. అందులో ఇక్కడ కృష్ణుడు యదువంశాన్ని పూర్తిగా తనతో పాటు తీసుకువెళ్ళాలనుకున్న నిర్ణయించుకున్నాడు. తన నిర్ణయించుకున్న తర్వాత ఎవరు ఆ పని చేయకుండా ఆపగలరు? ఎవరు ఆపలేరు. అది ఇక్కడ సందర్భం. అదే విషయాన్ని ఉద్ధవుడు కూడా చెప్తున్నాడు, నువ్వు ఆ విధంగా నిర్ణయించుకోవడానికి కారణం ఇంకోటేదో ఉండి ఉంటుంది, ఆ ఉండడం వల్లే నువ్వు ఈ విషయం గురించి అంతా శ్రద్ధ చూపించట్లేదు అని అక్కడ చెప్తుంది. మళ్ళా యదువంశాలందరినీ కూడా నువ్వు ప్రభాస తీర్థానికి వెళ్ళండి, ప్రభాస తీర్థంలో వెళ్ళి మీరు స్నానం ఆచరించడం ద్వారా ఆ బ్రాహ్మణ శాపం పరిహారం అయ్యే అవకాశం ఉంది అని మీరు అని చెప్తున్నావు అని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తా ఉన్నారు. కానీ మళ్ళా ఉద్ధవుడు ఏం చెప్తున్నాడు, నీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించడం ద్వారా, నీ నామాన్ని నిరంతరం కీర్తించడం ద్వారా, నీ దివ్యలీలను ఎప్పుడు శ్రవణం చేయడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి, తర్వాత ఎటువంటి కీడు కూడా జరగదు. అలాంటప్పుడు ప్రభాస్తీర్థంకి వెళ్ళి స్నానం చేయడం వల్ల ఏ లాభం ఉంటుంది? యాదవులు ఎప్పుడు కూడా నీ మీదే మనసు పెట్టి ఉన్నారు, నిన్నే ధ్యానం చేస్తూ ఉన్నారు, నిన్నే ఇప్పుడు వాళ్ళు కీర్తిస్తున్నారు. అటువంటిప్పుడు వాళ్ళకి ఎటువంటి హాని జరిగే అవకాశం లేదు. కానీ నువ్వు ప్రభాస్తీర్థానికి వెళ్ళమని చెప్తున్నావు, ఇది మేము ఎట్లా అర్థం చేసుకోవాలి అని ఉద్ధవుడు అక్కడ చెప్తా ఉన్నాడు. అదేవిధంగా నీకు ఎంత శక్తివంతుడు అంటే ఈ శాపాన్ని నా పనిచేయకుండా గాక అని నువ్వు నిర్ణయం తీసుకోగలవు, అంత శక్తివంతుడు. కానీ నువ్వు ఆ విధంగా చేయట్లేదు, దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది ఖచ్చితంగా అని ఉద్ధవుడు కృష్ణుడితో చెప్తా ఉన్నాడు. అందువల్ల ఈ సమస్త జగత్తుని అజమాయించే లేదా పరిపాలించే దేవదేవుని శ్రీకృష్ణ భగవానుడు తాను ఏదైతే కార్యం చేయాలనుకుంటాడో ఆ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అందులో భగవంతుని ప్రణాళిక ఖచ్చితంగా ఒకటి ఉంటుంది, ఆ ప్రణాళిక భక్తుడు ఎప్పుడైతే దాని అనుకూలంగా నడుచుకుని ముందుకు వెళ్తాడో అది అన్నీ కూడా సవ్యంగా జరిగిపోతుంది. కానీ భగవంతుడు ఏ ప్రణాళిక వేశాడో ఆ ప్రణాళిక మనం వ్యతిరేకించి దాని మరొక భావంలో మనం వెళ్ళాలని మనం ప్రయత్నం చేసినట్టయితే మనం ఎప్పటికీ ఆ మార్గంలోని విజయాన్ని సాధించలేం. అదేవిధంగా ఈ జగత్తు అనేది జీవులు తమను తామును ఉద్ధరింపించి చేసుకుని భగవద్ధామ చేరుకోవడం కోసం అన్ని నిర్ణయించబడింది ఈ జగత్తు. ఇది భగవంతు ఇచ్చిన ప్రణాళిక లేదా విధానము. ఈ విధానాన్ని ఎవ్వరూ కూడా తిరస్కరించలేరు, దాన్ని మార్పు చేయలేరు. అదేవిధంగా ఈ ప్రపంచం అనేది బహు దుఃఖాలతో కూడుకుంది, ఇక్కడ సుఖంగా ఉండడం జరగదని కృష్ణుడు భగవద్గీతలో ముందే చెప్పినాడు. ఈ విధానాన్ని ఎవరు కూడా మార్చలేరు. కానీ మనం భగవంతు ఇచ్చిన ఆ విధానాన్ని ఆయన నిర్ణయాన్ని మనం మార్చడానికి ప్రయత్నం చేస్తామనుకో అది వీలు కాదు. మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మనం ఇక్కడ సుఖం ఉండలేము, ఎంత ప్రయత్నం చేసినా శాశ్వతంగా ఉండడం వీలు కాదు. కానీ ఆ విషయాన్ని మనం గుర్తించకుండా ఎందుకు మనం ఆనందం ఉండలేము, ఎందుకు శాశ్వతంగా ఉండలేమని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది భగవంతుడి ప్రణాళిక వ్యతిరేకమైంది. భగవంతుడి ప్రణాళిక వ్యతిరేకంగా మనం ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా అందులో మనం విజయం సాధించలేము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ మళ్ళీ ప్రభుపాదం ఏం చెప్తున్నారు భాషలని, బుద్ధిహీనులు తర్వాత సామాన్యులు యదువంశ ఉపసంహారము నీ వంశం వల్ల గోచరిస్తుంది, అంటే యదువంశంతో కూడా పూర్తిగా తరిగిపోతుంది నశించిపోతుంది అని అనుకుంటారు బుద్ధిహీనులు. అనుకోవడం ఏంటంటే ఇది కృష్ణుని యొక్క నిర్ణయం అని గుర్తించట్లేదు, యదువంశం పూర్తిగా సమూలం నశించిపోతుందే అని భావిస్తారు జ్ఞానహీనులు బుద్ధిహీనులు. సిమిలర్ మనం కూడా అజ్ఞానం వల్ల మనం అనుకుంటున్నాం ఈ దేహం వదిలిపెట్టేస్తాంలే, ఇక్కడే మరణించిపోతామో, ఇక తిరిగి మనం జన్మించమేమో అని అనుకుంటున్నాం. ఇది మన యొక్క అవగాహన ఏంటంటే తెలివితేటలు లేకపోవడం, ఈ విషయ శాస్త్రం పట్ల సరైన అవగాహన లేకపోవడం కారణం వల్ల మనం ఈ విధంగా భావిస్తున్నాం. కానీ శాస్త్రం పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి ఈ దేహాన్ని వదిలిపెట్టడం అనేది ఒక ప్రక్రియ మాత్రమే, జీవుడు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు, దేహంతో ఎటువంటి సంబంధం లేకుండా ఉంటాడు అనే విషయాన్ని గమనించిన వ్యక్తి అసలు ఈ విషయం పెట్టినటువంటి కలత చెందడు. అదేవిధంగా భగవంతుని యొక్క శాసనము లేదా భగవంతుని ఉద్దేశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న భక్తుడు లేదా వైష్ణవుడు ఏ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా అతడు కలత చెందకుండా తను దాన్ని సహజంగా స్వీకరించగలుగుతాడు అనేది మనకి అర్థం చేసుకోవాలి. మన యొక్క భక్తి జీవితంలో కూడా కొన్ని సమయాల్లో మనకు అనుకోని విధంగా కొన్ని రకాల కార్యక్రమాలు జరుగుతాయి, అప్పుడు మనం చాలా కలత చెందుతాం. నేను ఈ విధంగా అనుకున్నాను, ఈ విధంగా చేయాలనుకున్నాను, కానీ ఆ విధంగా జరగలేదు అని మనం కలత చెందుతాం. మనం కాదు ఈ జగత్తు నియంత్రించే వాళ్ళమే, మనం కాదు ఈ వ్యక్తులందరూ కూడా అధిమాయం చేసేవాళ్ళని, సమస్తాన్ని నియంత్రించేవాడు భగవంతుడు, సమస్తాన్ని అదుపాగులో పెట్టేవాడు కూడా దేవదేవుడు శ్రీకృష్ణమగారుడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో జరుగుతున్న కార్యక్రమం మనం చాలా సహజంగా తీసుకుంటాం, దానికి అనుగుణంగా మన జీవితాన్ని కొనసాగించడానికి మనం ముందుకు వెళ్తాం. అదే సరైన విధానము, లేదంటే అది శాస్త్రమైన సమంజసమైన విధానం. ఆ విధానం మనం ఎప్పుడైతే అనుసరిస్తామో మన భక్తి జీవితంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా నిర్మలంగా మన జీవితాన్ని కొనసాగించగలుగుతాం. లాస్ట్ 4-5 weeks బ్యాక్ కూడా మేము కిచెన్ డివోటీస్ కూడా డిస్కస్ చేసాం. సబ్జెక్ట్ ఏంటంటే సింపుల్ డివోటీస్, కాంప్లికేటెడ్ డివోటీస్ అని. ప్రభుపాదులు ఏం చెప్తానంటే కృష్ణ చైతన్యం ఆచరించే వ్యక్తులకి దోజ్ ఆర్ సింపుల్ దర్ వెరీ ఈజీ టు ఫాలో కృష్ణ కాన్షియస్, బట్ దోజ్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ దే కెనాట్ ఫాలో ద కృష్ణ కాన్షియస్ ప్రాసెస్ అని ప్రభుపాదులు లెక్చర్ చెప్తా ఉన్నారు. సరళంగా ఉండే వ్యక్తి కృష్ణ చైతన్యం చాలా సహజంగా అనుసరించగలుగుతాడు. చాలా కాంప్లికేటెడ్ అంటే హెడ్ వెయిట్, లేదంటే కాంప్లికేటెడ్ తెలుగు వాడి తెలుగు అర్థం కాంప్లికేటెడ్, క్లిష్టమైన వ్యక్తి లేదా కష్టతరమైన వ్యక్తి కృష్ణ చైతన్యం ఆచరించడం చాలా కష్టము అని ప్రభుపాదం చెప్తా ఉన్నారు. ఇక్కడ సరళమైన వ్యక్తి అంటే భగవద్భక్తుడు లేదా వైష్ణవుడు, భక్తియుత భావంలో సుస్థిరంగా ఉన్న వ్యక్తి లేదా శాస్త్రాలను సంపూర్ణంగా అవగాహన చేస్తున్న వ్యక్తి. తను సరళంగా భావిస్తాడు దేవదేవుని శ్రీకృష్ణమొక అధినేత, నేను ఆయన శాశ్వత సేవకుణ్ణి, ఆయన ఏదైతే ప్రణాళిక పెట్టాడో లేదా ఆయన ఏదైతే నిర్దేశం చేశారో దాన్ని నేను అనుసరించడం నా యొక్క బాధ్యత అనుకున్న వ్యక్తి చాలా సులభంగా కార్యక్రమం ముందుకు వెళ్ళగలుగుతాడు. కానీ క్లిష్టమైన వ్యక్తి, ఇంతమంది మనం చెప్పుకున్నట్టు భగవంతుడు ఏదైతే నిర్దేశం చేశాడో ఆ నిర్దేశం చేసిన దాన్ని నేను ఎందుకు వ్యతిరేకించకూడదు, నాకు అనుకూలంగా ఎందుకు మార్చుకోకూడదు, లేదా నా పరిస్థితిని ఎందుకు చక్క పెట్టుకోకూడదు అని ప్రయత్నం చేసినట్టయితే ఆ వ్యక్తి కృష్ణ చైతన్యంలో ఎటువంటి లాభాన్ని కానీ లేదంటే ఎటువంటి సౌఖ్యమైన విధానాన్ని కానీ అనుసరించలేడు, చాలా కష్టమవుతుంది. ఎందుకంటే అతను క్లిష్టరంగా ఉన్నాడు, భగవంతుని నిర్దేశాన్ని అతను వ్యతిరేకంగా అనుసరిస్తున్నాడు కాబట్టి అతను ఎట్టి బస్సులో కూడా కృష్ణ చైతన్యంలో ఆనందంగా ఉండలేడు. అది ఇక్కడ మనం గమనించాల్సింది. అందులో మనం ఈ శ్లోకంలో మనం గమనించాల్సింది ఏంటంటే కృష్ణుడు ఏదైతే నిర్దేశం చేశాడో ఆ నిర్దేశం ప్రకారం మన జీవితాన్ని ఎప్పుడైతే గడుపుకుంటామో మన జీవితంలో ఎటువంటి కలత ఉండదు, చాలా సుజాగా మన జీవితాన్ని గడపగలుగుతాం భక్తి సేవలో. కానీ కృష్ణుడు నిర్దేశించిన దానికన్నా మనం వ్యతిరేకంగా మనం ప్రయత్నం చేసినట్టయితే ప్రస్తుత పరిస్థితిని మనం చాలా కలత పెట్టుకుంటాము, రాబోయే భవిష్యత్తులో వచ్చే పరిస్థితిని కూడా మనం చాలా కలతలను ఇబ్బందిని ఎదుర్కొంటాం. అది ఇక్కడ గమనించవలసింది. కానీ ఉద్ధవుడు సంపూర్ణంగా కృష్ణుడి పట్ల ప్రేమ భక్తి కలిగి ఉన్నాడు, కృష్ణుడి పట్ల అత్యంత మిత్ర స్నేహితం కూడా కలిగి ఉన్నాడు కాబట్టి కృష్ణుడికి కృష్ణ యొక్క ఉద్దేశం ఉద్ధవుడికి కొంచెం తికమక అంటే ఆశ్చర్యభరితము, లేదంటే ఎందుకు ఈ విధంగా కృష్ణుడు చేస్తున్నాడు అని అనుకునే విధంగా చేసింది. అదేవిధంగా కృష్ణుడు ఈ విధంగా చేస్తాడంటే ఖచ్చితంగా దీని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది అని భావిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా కృష్ణుడి తన యొక్క యదువంశంలో ఉన్నందుకు కూడా తనతో పాటు పట్టుకెళ్ళడం కోసం నిన్న కూడా పెద్ద ప్రభు చెప్పారు. ఎందుకోసం యదువంశులందరూ కూడా తనతో పాటు తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నారంటే, వారందరూ కూడా ఇతర ఇతర లోకాల్లో భగవత్సేవార్థమే రకరకాల సేవలో నిమగ్నమై ఉన్నారు. కానీ భగవంతుడు ఈ ఆధ్యాత్మిక జగత్ నుంచి బౌద్ధ జగత్కు వచ్చి తన దివ్యమేలు చేస్తున్న సందర్భంలో వారు వారి రాకాలను వదిలిపెట్టి వాళ్ళు కృష్ణ సేవ కోసం సహాయపడడం కోసం వచ్చారు. తిరిగి కృష్ణుడు తన ధామానికి వెళ్తున్నప్పుడు మళ్ళా వీళ్ళందరూ వారి వారి స్థానానికి వెళ్లిపోయి ఆ సేవలో నిమగ్నం చేయడం ద్వారా అప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చక్కబడతాయి. అలా కాకుండా వీళ్ళందరూ కూడా నాతో పాటు ఇచ్చినట్టయితే, లేదంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నట్టయితే, ఇక్కడ ఉన్నట్టయితే భౌతిక పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా చాలా బలవంతులు కాబట్టి వీళ్ళెవరిని కూడా ఎదిరించలేరు, తర్వాత ఓడించలేరు. తద్వారా వీళ్ళు ప్రపంచానికి ఎంతో హాని చేస్తారు. అందులో వీళ్ళు ఇక్కడ ఉండడానికి అనర్హులు. పోనీ భగవద్ధాం తీసుకెళ్తాం అంటే భగవద్ధానం వెళ్ళడానికి వీళ్ళకి సరైన అర్హత కూడా లేదు. అందులో వీళ్ళు అర్హత పొందే వరకు వాళ్ళ వారి సేవల్లో నిమగ్నం కావాలి. అంతేకాకుండా ద్వారకా నగరం నేరుగా ఆధ్యాత్మ్యంతోనూ సమానమైంది. మరి ఆధ్యాత్మ్యం ఎప్పటికీ నశించింది, శాశ్వతంగా ఉండేది. మరి ఇక్కడ మనం చూస్తున్న సందర్భం ఎలా ఉందంటే, ద్వారకా నగరం సమూలంగా నశించే విధంగా మనకు కనిపిస్తుంది. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అందులో కృష్ణుడు ఏం చేశాడంటే, యదువంశారందరూ కూడా ప్రభాస్ తీర్థానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీరు స్నానం ఆచరించడం ద్వారా మీ యొక్క శాపాన్ని నివారించుకునే అవకాశం లభిస్తుంది అని చెప్తున్నాడు. ఆ విధంగా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ యొక్క ద్వారకా నగరం పూర్తిగా సముద్రంలోకి మునిగిపోయింది. అది అట్లాగే ఉంది కానీ అదేమి ఎప్పుడు కూడా పాడవలేదు. కానీ భౌతిక దృష్టికి అది పాడైనట్టు, అక్కడ నగరం అంతా పూర్తిగా చెల్లాచెదరైనట్టు, అక్కడున్న ద్వారకా నగరం ఎంతో అద్భుతంగానూ ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఇది మనకి తెనకేటలోని డిస్క్రిప్షన్ ఉంది అంటే ద్వారకా నగరం ఏ విధంగా ఉంటుందని. అంతా కూడా బంగారం వెండి వజ్ర వైఢూల్యంతో నిర్మితమైన ఆ యొక్క నగరం. మరి ఆ నగరం అంతా కూడా యథావిధిగా ఉంది, కానీ మన భౌతిక ఇంద్రియాలకి భౌతిక కళ్ళుకి అది మనకు కనిపించకుండా ఉంది. ఎందుకంటే భగవంతుని యొక్క ధామం ఆధ్యాత్మికమైనది, భౌతికమైన వ్యక్తులకి భౌతికమైన దృష్టికి అది కనిపించదు. సాధారణమైన జీవులైన మనం మన అంతర్గతంలో ఆత్మే మనం సరిగా చూడలేము. అంతెందుకు సూక్ష్మ శరీరం ఉంది మనకి, ఎక్షనల్గా ఉండేది బాహ్య శరీరము, పంచభూతాలతో నిర్మితం దీన్ని మనం చూస్తున్నాం. దీనికి అంతర్గతంగా ఉంది సూక్ష్మ శరీరం, అంటే కనిపించకుండా ఒక చిన్నగా ఒక శరీరం ఉంది, అది మనసు బుద్ధి అహంకారంతో నిర్మింది. అటువంటి శరీరాన్ని మనం చూడలేము. ఆ మనసు బుద్ధి అహంకారం నడిపించేది ఇంకోటి ఉంది, ఆత్మ. ఇక దాన్ని ఎక్కడ చూస్తాం? అంటే భౌతికమైన కళ్ళతో ఎక్షనల్గా ఉండే కేవలం ఈ పంచభూతమైన దేహాన్ని చూస్తున్నాం, కానీ సూక్ష్మ శరీరం అయిన మనసు బుద్ధి అహంకారంతో నిర్మితమైన ఆ సూక్ష్మ శరీరాన్ని మనం చూడలేకపోతున్నాం. అది కూడా భౌతికమైందే, కానీ దాన్ని కూడా చూడలేకపోతున్నాం. ఇక దాన్నే చూడలేంది ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఎట్లా చూడగలుగుతాం? దేవదేవం శ్రీకృష్ణ భగవాన్ ఎట్లా అర్థం చేసుకోగలుగుతాం? ఆయన ఎట్లా దర్శించగలుగుతాం? ఇంకా అంతేకాకుండా భగవంతుడు నిర్మించిన ఈ యొక్క ద్వారకా నగరం ఎట్లా దర్శించగలుగుతాం? అది మన వల్ల కాదు. అందులో భౌతికమైన దృష్టితో కృష్ణుని అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం కూడా అది పూర్తిగా అజ్ఞానంతో కూడుకున్న విషయం మనం గమనించాలి. కానీ మన సమాజ దృష్టిలో ఇక్కడ భాషలో ఏం చెప్తుంది, భావంలో ఏం చెప్తుంది, బుద్ధిహీనులు సామాన్యులు ఏమనుకుంటారంటే యదువంశం పూర్తిగా నశించిపోయింది, కృష్ణుడు కూడా ఒక సాధారణ వ్యక్తిగానే ఆయన కూడా మరణించాడు అని అనుకుంటారు. కానీ అది సరైనది కాదు, సరైన అవగాహన కాదు. నిజమైన అవగాహన ఏంటంటే దేవదేవుని శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణంగా ఆధ్యాత్మిక వ్యక్తి, ఆయన భౌతిక వ్యక్తి కానే కాదు. కానీ భౌతిక వ్యక్తిలా కనిపిస్తున్నాడు, కానీ ఆ భౌతిక వ్యక్తి కాదు. మన ఈ భగవద్గీతలో శ్లోకం ఉంది, ఆ శ్లోకం ఎస్ అవజానాంత మామూడ తానుష్యం తనివాషితం, నేను మానవ రూపంలో అవతరించినప్పుడు బుద్ధిహీనులు అజ్ఞానులు నన్ను మానవ రూపంగా భావిస్తారు, కానీ నేను దేవదేవుని వాళ్ళు అంగీకరించలేరు అని కృష్ణుడు చెప్తాడు. అందులో కృష్ణుడు ఈ ధామలో అంటే ఈ ప్రపంచంలో జన్మించినప్పుడు అతను మానవ రూపం తీసుకుని వచ్చాడు, కానీ ఆయన మానవులు కాడు, సాధారణ వ్యక్తి కాడు, భౌతికమైన వ్యక్తి కానే కాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అటువంటి అవగాహన మనం కలిగి ఉండాలంటే ఈ శాస్త్రాన్ని మనం యథాతథంగా ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడే మనకు అర్థమవుతుంది. అలా కాకుండా దీన్ని మనం కాంటెంప్లేటివ్ కల్పనాపూరితమైన భావంతో, మానసిక భావంతో దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే ఇది మనకు అర్థం కాదు. ఎందుకంటే శ్రీమద్ భాగవతానికి కృష్ణుడికి వ్యత్యాసం లేదు. భాగవతం ఎంత పవిత్రమైందో శ్రీకృష్ణుడు కూడా అంతే పరమ పవిత్రుడు. అదేవిధంగా పరమ పవిత్రమైనది కూడా నామం కూడా, ఈ భగవంతుకు సంబంధించిన అన్ని కూడా పరమ పవిత్రమైనవి. పరమ పవిత్రమైన వాటిని మనం అర్థం చేసుకోవాలంటే మనం పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉన్నప్పుడే మనకి పరమ పవిత్రమైన అర్థం అవుతాయి. అందులో ఆ పరమ పవిత్రమైన దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మొట్టమొదటిగా మనం పవిత్రం కాందే ఈ విషయాలు ఏమి మనకు అర్థం కాదు. మరి ఆ పవిత్రీకరణ మనం పొందడం కొరకే చైతన్య మహాప్రభు మనందరూ కూడా ఈ హరేకృష్ణ మహామంత్రం ఇచ్చారు. హరేకృష్ణ మహామంత్రం మనం ఎప్పుడైతే నిరంతరం కీర్తిస్తూ జపిస్తామో ఆ విధంగా మన హృదయం అంతా కూడా సంపూర్ణంగా పవిత్రం అవుతుంది. ఆ సంపూర్ణంగా పవిత్రం అవడం ద్వారా అప్పుడు శాస్త్రంలో ఉన్న విషయాలను మనం సంపూర్ణంగా యథాతథంగా అర్థం చేసుకోగలుగుతాం. ఆ విధంగా కృష్ణుడు భగవతులు కానీ భాగవతులు కానీ తన ఉద్దేశాన్ని ఏం చెప్తున్నాడు అందులో ఉన్న సారాంశం ఏంటో మనం సమూలంగా క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాం. అలా కాకుండా మనం కలుషితమైన భావం కలిగి ఉండి లేదా మానసిక ఆలోచనలు కలిగి ఉండి ఈ భగవద్గీత గ్రంథాలు మనం చదివినట్టయితే ఈ శాస్త్రంలో ఒక విషయం మనకు కనిపించినట్టయితే ఏదైతే ఉంటుందో అది మనకి విభిన్నంగా మనకు కనిపిస్తుంది. అప్పుడు అదే సరైనదని భావంతో మనం ఆలోచన చేస్తూ లేదా దానికి అనుగుణంగా నడుచుకుంటాం. అప్పుడు ఆ విధంగా ఆ మార్గంలో మనం ఎటువంటి ప్రగతి సాధించలేం. అందువల్ల శాస్త్రాన్ని కానీ భగవంతుని నామాన్ని కానీ భగవంతుని కానీ ఇవన్నీ పరమ పవిత్రమైన కాబట్టి ఆ పరమ పవిత్రమని మనం ఆశ్రయించేటప్పుడు మనం ఖచ్చితంగా పవిత్రమై ఉండాలి. ఆ పవిత్రీకరణ బతితే ఈ హరేకృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేయడం అని బతి. చైతన్య మహాప్రభు ఎందుకోసం మనకి ఇచ్చారంటే కలియుగంలో ఉన్న దీనజనులు పూర్తిగా దిగజారిన వారు, ఎటువంటి తెలివితేటలు లేనివారు, కొంచెం కూడా తపస్సు స్వీకరించలేని వారు భగవత్ విషయాల కన్నా కేవలం భౌతిక విషయాలు, ఇంద్రియతత్వ విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. వీళ్ళు ఏకసాన కూడా కృష్ణుని అర్థం చేసుకోవాలనే భావన కలిగి ఉన్నారు. కాబట్టి చైతన్య మహాప్రభు ఇటువంటి వాళ్ళందరూ కూడా మనందరూ ఉద్దేశించి ఈ హరేకృష్ణ మహామంత్రాన్ని మనకు అందించారు. అందరు మనం ఈ హరేకృష్ణ మహామంత్రాన్ని ఖచ్చితంగా తప్పులు లేకుండా ఎప్పుడైతే మనం అపరాధాలు లేకుండా మనం జపం చేస్తామో అప్పుడు హృదయం అనేది పవిత్రం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా జరగడం ద్వారా మనం శాస్త్రాన్ని మొట్టమొదటిగా అవగాహించే స్థాయికి రాగలుగుతాం. అంటే మనసు సత్వగుణంకి వస్తుంది. సత్వగుణంకి వచ్చిన వ్యక్తి మాత్రమే శాస్త్రాన్ని అర్థం చేసుకుంటాడు. రజోతమగుణ వ్యక్తి కొంచెం కూడా శాస్త్రాల విషయాన్ని అర్థం చేసుకోలేడు. రజోతమగుణంలో మన శాస్త్రాలు ఆశ్రయించినట్టయితే శాస్త్రంలో ఒక విషయం ఉంటే మనం ఒక విషయం అర్థమవుతుంది. మనం కూడా కొన్ని సమయాల్లో పుస్తకాలు చదువుతూ ఉంటాం. అసలు ఏదో హరిబరుగా వచ్చి లేదంటే సేవల్లో హడావుడిగా వచ్చి పుస్తకం చదవాలి కదా అని పుస్తకం తీసి చదువుతున్నప్పుడు మన మనసు ఉద్రేకంగాను లేదా ఆందోళనతో కూడుకుంటుంది. కాబట్టి ఆ పుస్తకంలో విషయం మనకు ఒకటి కూడా అర్థం కాదు. పేజీలు తిప్పుతూ ఉంటాం కానీ ఏమీ అసలు ఒక విషయం కూడా మనకి తలకైపోదు. ఎందుకంటే మన మనసు ప్రశాంతంగా లేదు. ప్రశాంతంగా లేనప్పుడు ఈ పుస్తకంలో ఉన్న సారాంశం మనకు అర్థం కాదు. కానీ కొంత సమయం తర్వాత మనం అదే విధంగా చదువుతూ కొంతసేపు వెళ్ళిన తర్వాత మళ్ళా మనం మొదలుకొచ్చి చూస్తే అరే ఎంతమంది చదివినప్పుడు నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను కానీ ఇప్పుడు చదివితే ఇప్పుడు ఇంకో విషయం అర్థమవుతుంది అని మనం కొద్దిగా గమనిస్తాం. ఇది మీకు ఎప్పుడైనా ప్రత్యక్షంగా మీ యొక్క చదువుకున్న సమయంలో అట్లా జరిగి ఉండొచ్చుంది, అలాగే ఎప్పుడైనా మీకు అనుభూతి అయిందా? జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆందోళనతోని లేదంటే ఉద్రేక స్వభావంలో ఉన్నప్పుడు ఒక విషయం ఏ విషయాన్ని కూడా క్లియర్గా మనం అర్థం చేసుకోలేము. అదేవిధంగా అదే స్వభావం అదేవిధంగా మన మనసుతో ఉన్నప్పుడు ఆచార్యులు ఇచ్చిన సందేశాలు లేదా ఆధ్యాత్మ గురించి ఉపదేశాలు మనం తలకపోవు, చాలా హడావుడిగా ఉంటుంది. ఎప్పుడైనా మనం కోపంగాను ఉద్రేకంగా ఉన్నాం అనుకో, ఎవరైనా సీనియర్ వర్డ్స్ లేదా ప్రభు వచ్చి అలా కాదు ఇట్లా చేసుకో అంటే అది రైట్ వర్డే కానీ మనం రాంగ్ అనిపిస్తుంది. మనం దాన్ని మనం రాంగ్గా తీసుకుని మనం తిరిగి ఆయనకు వ్యతిరేకిస్తాం లేదంటే మనం దాన్ని తిరస్కరించి ముందుకెళ్తాం. కానీ కొంతసేపు అయిన తర్వాత మన మనసు మళ్ళా నోటల్ అవుతుంది. అప్పుడు గమనిస్తాం, కరెక్టే కదా, సరిగా అని చెప్పారే, నేను అప్పుడు తీసుకోలేదే అని మనం మళ్ళీ ఆలోచించి దాన్ని తీసుకుంటాం. ఇది కూడా మనం ప్రత్యక్షంగా మన జీవితంలో జరుగుతుంటుంది. అందువల్ల ఆందోళనతోనే అంటే ఈ రజోగుణంలో మనం శాస్త్రాలను కానీ లేదంటే ఆచార్య సందేశాన్ని కానీ లేదంటే ఆధ్యాత్మ గురించి సందేశాలు కానీ మనం సరిగ్గా స్వీకరించలేము. దాన్ని ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం స్వీకరించగలుగుతాం. మరి ఆ ప్రశాంతత పొందడం కొరకు ఒకటే ఒక మార్గం, మనం సత్వగుణం రావాల్సిందే. సత్వగుణం రాకుండా మనం ఏ విషయాలను కూడా సంపూర్ణంగా అవగాహన చేసుకోలేం. ఆ సత్వగుణం రావడానికి ఒకటే ఒక అవకాశం ఈ హరేకృష్ణ మహామంత్రాన్ని క్రమం తప్పకుండా అపరాధ లేకుండా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం క్రమానుగతంగా ఒకేసారి రాము, క్రమానుగతంగా మెల్లిమెల్లిగా మనం కృష్ణ దగ్గరకు వస్తాం, ఈ సత్వగుణంలోకి వస్తాం. సత్వగుణంలోకి వచ్చిన తర్వాత మనం శాస్త్రాలను ఒకరి అర్థం చేసుకుంటాం. మెల్లిగా అప్పుడు భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ కృష్ణుడు ఏం సందేశం చెప్తున్నాడు అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. అప్పుడు మన జీవితంలో ఆ సూచనలని అమలు చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మన జీవితంలో ఆ సూచనలు అమలు చేసుకుని ప్రయత్నం చేస్తామో అప్పుడు మన జీవితం మార్పు చెందుతుంది. అంటే ఇంతకుముందు ఏదైతే ఒక రకం జీవించామో ఆ జీవితం కన్నా ఈ జీవితం భిన్నంగా ఉంది అనే విషయాన్ని మనం గమనించగలుగుతాం. ఆ విధంగా మనం కృష్ణ చేతిలో ఒక్క మట్టు అభివృద్ధి సాధిస్తూ మనం మెల్లిమెల్లిగా కృష్ణ సేవల్లో కానీ లేదా కృష్ణ సంబంధ కార్యాల్లో కానీ లేదంటే శాస్త్రాలు అధ్యయనం చేయడం విషయంలో కానీ, భక్తులతో ప్రతిస్పందించే విషయాల్లో కానీ మెల్లిమెల్లగా మనం అన్నింటిలో కూడా అభివృద్ధి సాధిస్తూ మనం ఈ కృష్ణ పురోగతి సాధించగలుగుతామండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే సారాంశం ఏం తెలుస్తుందంటే, మనం భగవంతుని యొక్క ప్రణాళికని మన యొక్క బాహ్యమైన ఆలోచనలతోని లేదంటే మానసిక స్వభావంతో మనం ఆలోచన చేయలేము, దాన్ని ఊహించడం మన వల్ల కాదు. ఎందుకంటే భగవంతుడు మన యొక్క మానసిక స్థాయికి అతీతుడు, అచించ భగవంతుడు. అచించ అంటే మనం ఏ కొంచెం కూడా ఆయన గురించి చింతన చేయలేం, అటువంటి వాడు భగవంతుడు. అటువంటి భగవంతుని మనం ఈ భౌతికమైన ఆలోచనలతో మనం ఊహించినట్టయితే లేదంటే మాట్లాడినట్టయితే ఎప్పటికీ మనం కృష్ణుని అర్థం చేసుకోలేము. కృష్ణుని యొక్క సూచన ప్రకారం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు చాలా సులభంగా మనం కృష్ణ చేతుల్లో ప్రగతి సాధించగలుగుతామంది. ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోవాల్సింది. అదే బుద్ధుడు కూడా చేస్తున్నాడు ఈ అదే పద్ధతి. ఎందుకంటే బుద్ధుడు వైష్ణవుడు, పవిత్ర భక్తుడు, కృష్ణుడికి సన్నిహితమైన స్నేహితుడు కూడా. అతను తెలుసు కాబట్టి, ఆ విషయం సంపూర్ణంగా అవగాహన ఉంది కాబట్టి కృష్ణుడు ఈ విధంగా ప్రణాళిక వేశాడంటే దీనిలో ఏదో అంతరార్థం ఉండి ఉంటుంది, అందువల్ల నేను దీనికి నేను వ్యతిరేకించకూడదు అని నిర్ణయించుకుని నెక్స్ట్ లోకంలో ఏం చెప్తున్నాడు, నువ్వు వెళ్లాలని నిర్ణయించుకున్నావు కాబట్టి నీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళు అని అర్థిస్తున్నాడు. అంటే ఇక్కడ భక్తుడు భగవంతుని యొక్క సూచన స్వీకరించి దానికి ఎప్పుడైతే సహకరిస్తాడో అప్పుడు అతని జీవితం శాంతపడుతుంది, తర్వాత భక్తి మార్గంలో ఎటువంటి ఇబ్బంది ఎదుర్కో అవసరం ఉండదు. అది ఉద్ధవుడు బాగా తెలుసు కాబట్టి కృష్ణుడి ప్రణాళికకు సహకరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదేదో మన జీవితంలో కూడా సేమ్ అదేవిధంగా ఈ సూచనలు మనం అమలు చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. భగవంతుని యొక్క ఆలోచన ఏమిటి అది మనం తెలుసుకోగలి ఉండాలి. అదేవిధంగా భగవద్భక్తుల ఆలోచన ఏంటి అది కూడా మనం తెలుసుకోగలి ఉండాలి. అదేవిధంగా మన సీనియర్ అధికారులు లేదంటే ప్రభు శిక్షా గురువు అయిన ఆయన ఆలోచన ఏంటి, ఆ ఆలోచన ప్రకారం మనం ఎప్పుడైతే మనం బౌండ్ అవుతామో దానికి అనుగుణంగా వెళ్తామో అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా ముందుకెళ్తాం. కానీ వాడికి కావు ఇలా ఎందుకైందని మనం మన యొక్క మానసిక దృష్టితో మనం ఆలోచన చేసినా లేదా వ్యతిరేకించినా ప్రస్తుత పరిస్థితి మనం ఇబ్బంది పరుచుకునే అవుతాం, వారి యొక్క ఆదేశాన్ని కూడా మనం తిరస్కరించిన వాళ్ళు అవుతాం. అది ఆధ్యాత్మిక జీవితానికి చాలా బ్లాకేజ్ అంటే మచ్చలాంటి దారిపడుతుంది, అంటే ఎటువంటి అభివృద్ధి లేకుండా నిలకడగా ఉండిపోయే విధంగా చేస్తుంది. అందులో అలా కాకుండా మన జీవితాన్ని ఆ విధంగా మార్చుకునే విధంగా అంటే కృష్ణుని యొక్క ఆదేశాలు పడగా నడుచుకునే విధంగా మార్చుకోవడం కోసం ఉండాలన్నదే ఉద్ధవుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఆచరించి చూపిస్తున్నాడు. ఇది మన జీవితం తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇది శ్లోకంలో నేను తెలుసుకున్న విషయం. దీనిలో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు, కామెంట్ ఉంటే చేయొచ్చు. యా నవ గౌరవరం.
హరే కృష్ణ. ఇప్పుడు మీరు చెప్పారు కాంప్లికేటెడ్ భక్తులు సరళమైన భక్తులు అని. ఇప్పుడు
నేను చెప్పలేదు, ప్రభుపాద చెప్పారు.
అంటే
దోజ్ ఆర్ కాంప్లికేటెడ్ దే కెనాట్ ప్రాక్టీస్ కృష్ణ కాన్షియస్నెస్. దోజ్ ఆర్ సింపుల్ దే కెన్ వెరీ ఈజీలీ ప్రాక్టీస్ కృష్ణ కాన్షియస్నెస్.
మైక్ ద్వారా మీరు చెప్పారు కదా అందుకని, బుక్ ద్వారా మైక్ ద్వారా మీరు చెప్పారు. ఇప్పుడు సరళమైన భక్తులకి ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యం ఇచ్చేవచ్చు, ఈజీగానే తీసుకుంటాడు. మరి ఇప్పుడు కాంప్లికేటెడ్ భక్తుల గురించి వాళ్ళకి ఎట్లా కృష్ణ చైతన్యం ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వడం సాధ్యమా కాదా, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాసెస్ ఏమిటి? అంటే వాళ్ళు కాంప్లికేటెడ్ అయితే వాళ్ళతో పాటు మనం కూడా కాంప్లికేటెడ్ అయ్యి వాళ్ళని తీసుకురావాలా, అట్లా అదేంటని ప్రాసెస్?
మంచి ప్రశ్న సార్ నవగౌరవరా. ఎందుకంటే బికాజ్ ఆయన ప్రచారకుడు. ప్రచారకుడు భావన ఏ విధంగా ఉంటుందంటే కృష్ణ చేతన స్వీకరించిన వ్యక్తులు కూడా కృష్ణ చేతన ఏ విధంగా స్వీకరింపజేయాలా అని ఆలోచన కలిగి ఉంటాడు. అది వెరీ గుడ్ ఇండింగ్షన్. ప్రభుపాద గారు లీలు తీసుకున్నట్టయితే పాశ్చాత్యులందరూ కూడా కాంప్లికేటెడ్ పర్సన్ సార్, ఎమరేట్ అంట. పాశ్చాత్యులందరూ కూడా వెరీ వెరీ కాంప్లికేటెడ్ పర్సన్స్, ఎవరు కూడా ఒక్కరు కూడా ఒకరు మాట రెండు. కానీ వాళ్ళందరూ కూడా ప్రభుపాద మాట చాలా సులభంగా వినగలిగారు. మరి ఆ విధంగా చేయగలిగే సామర్థ్యం ప్రభుపాద ఏం చేశారంటే పేషెన్స్, చాలా సహనాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు సర్వ్ చేశారు అండ్ భగవంతుని నామనిచ్చారు, భగవంతుని ప్రసారించారు, అంతే. అందుకని ఇంకేం చెప్పలేదు వాళ్ళకి. అంటే కాంప్లికేటెడ్ పర్సన్స్ మనం వాళ్ళతో రఫ్ చేసుకోకూడదు. అంటే వాడి మాట ఎందుకు వినలేదు, నా మాట విను అని మనని అణగదొక్కడం కోసం కానీ లేదా అజమాయిషి చేయడం కోసం ప్రయత్నం చేయకూడదు. వాళ్ళ హృదయాన్ని గెలుచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. నా మాట వెళ్ళేదంటే ఎందుకు వినట్లేదు అనే విషయం మనం ఆలోచన చేసినట్టయితే మన ఆన్సర్ అవుతుంది. ఎందుకు వినడం అంటే సమస్య కదా పెరుగుతుంది. అంటే వినట్లేదంటే నా నుంచి అతనికి ఏదో సంథింగ్ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది నేను తొలగించాలి అని మనం ఆలోచన చేసినట్టయితే అప్పుడు ఆన్సర్ దొరుకుతుంది. ప్రభుపాద గారు పాశ్చాత్య దేశంలో ఉన్న వ్యక్తులు కాంప్లికేట్ పర్సన్స్, వాళ్ళందరూ కూడా మీరు కృష్ణ స్వీకరించండి అంటే వాళ్ళు ఎవరు ఒకరు కూడా ముందు రాలేదు. థామ్స్ కిన్స్ పార్క్లోని హరే కృష్ణ మంత్రి కీర్తన చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ మీరందరూ కృష్ణ కాన్షియస్ తీసుకోండి, కృష్ణుడే అల్టిమేట్ అంటే అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఆలోచించారు ప్రభుపాద గారు, వీళ్ళు నా దగ్గర తీసుకున్నట్టు ఏం చేయాలి. అప్పుడు నెక్స్ట్ డే నుంచి గులాబ్ జామ్స్ రెడీ చేశారు, టిన్స్లో పెట్టుకుని కూర్చున్నారు. కీర్తన చేసేది కీర్తన అయిపోయిన తర్వాత తీసుకో గులాబ్ జామ్. వాళ్ళు గులాబ్ జామ్ తినేవాళ్ళు, వెరీ వెరీ టేస్ట్. ఇంతకుముందు ఎప్పుడు కూడా గులాబ్ జామ్ చూడలేదు. మనం చూసే గులాబ్ జామ్ ఏంటంటే జ్యూస్లో ఉంటుంది గులాబ్ జామ్, కానీ ప్రభుపాద చేసిన గులాబ్ జామ్ ఏంటంటే జ్యూస్లో ఉంటుంది, డ్రైగా ఉంటుంది. దాన్ని నోట్లో పెట్టుకుంటే జ్యూస్ పెట్టుకొస్తుంది, అది ప్రభుపాద గులాబ్ జామ్. అందరూ వాళ్ళకి అది ఆశ్చర్యం వేసింది. మేము చూసిన గులాబ్ జామ్ ఒకటి, ఇక్కడ చూసిన గులాబ్ జామ్ డిఫరెంట్గా ఉంది, బట్ ఆ డిఫరెంట్గా ఉన్న గులాబ్ జామ్ వెరీ వెరీ టేస్ట్గా ఉంది. వాళ్ళు ఇంతమంది ఎప్పుడు చూడలేదని. అదేవిధంగా ప్రభుపాద వాళ్ళకి భగవంతు నామాన్ని ఇచ్చారు, భగవత్ ప్రసాదం ఇచ్చారు, సేవ కూడా చేశారు, వాళ్ళు సర్వీస్ చేశారు. ఆ విధంగా 6-7 మంత్స్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం కొంచెంగా మార్పు వచ్చింది. ఎందుకంటే ప్రభుపాద ఇంటెన్షన్ వాళ్ళు ఎట్లా కూడా కృష్ణ చేతిని తీసుకురావాలనే తీవ్రమైన కోరిక. ప్రభుపాద కృష్ణుని ప్రార్థన చేస్తున్నారు, సేమ్ అదే టైం కూడా తను సర్వీస్ చేస్తున్నారు, కృష్ణ నామాన్ని ఇస్తున్నారు, కృష్ణ ప్రసాదం ఇస్తున్నారు. ఈ మూడు పద్ధతుల ద్వారా వాళ్ళలో మెల్లిమెల్లిగా మార్పు రావడం మొదలుపెట్టింది. అప్పుడు వాళ్ళందరూ గుంపులు గుంపులుగా వచ్చి ప్రభుపాద దగ్గర కూర్చుని అంతా వినడం మొదలుపెట్టారు. అంతకు ప్రభుపాద ఒక్క భావతం క్లాస్ చెప్పలేదు, భగవద్గీత క్లాస్ చెప్పలేదు, కేవలం కీర్తన ప్రసాదం వెళ్ళిపోవడం అంతే. ఉదయం సాయంత్రం కీర్తన, సాయంత్రం ప్రసాదం వెళ్ళిపోవడం, ఇది జరుగుతుంది. దాని జరిగిన తర్వాత 6 మంత్ అప్పటి మన 6 మంత్ తర్వాత ప్రభుపాద గారు మీరు అప్పుడు రిక్షన్ పెట్టారు, మీరు నా దగ్గర రావాలంటే ఈ నియమాలు అనుసరించాల్సిందే. నో మీటేటింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇల్లీచెస్, నో గ్యాంబ్లింగ్. అందరు స్టన్ అయిపోయారు. ఇవా మా వల్ల కానే కావు, మేమెవరో ఆచరించామని చెప్పి అందరు లేచిపోయారు. ప్రభుపాద ఏంపారు, నో ప్రాబ్లం, నేను వచ్చింది ఈ కృష్ణ చేతను అందించిన కొరకు. ఈ ఉద్యమాల్లోని ఒక్క వ్యక్తి తీసుకున్నా కూడా చాలు, నా యొక్క పని పూర్తయినంటే అని చెప్తారు. కానీ అందరూ వెళ్ళిపోయారు. 4 వీక్స్ ఎవరు కనబడలే. 5th వీక్ డేవిడ్ అనే భక్తుడు వచ్చాడు. వచ్చి ప్రభుపాద గారికి వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నాడు, స్వామీజీ మేము ఇంతకుముందు బయట ఎవరి దగ్గర కూడా మీలాంటి ఆప్యాయత, మీలాంటి ప్రేమ ఆదరణ మేము చూడలేదు. ఈవెన్ దా మా తల్లిదండ్రులు కూడా మేము గమనించలేదు. కానీ మీ సాంగత్యం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత 4 వారాలుగా మేము ఏదో కోల్పోయినట్టు బాధపడుతున్నాం. డబ్బు పోయినా మనం బాధపడడం, ఆరోగ్యం పోయినా అంత బాధపడడం, కానీ ఆ లవ్ అండ్ అఫెక్షన్ కేర్ ఉంచండి, అది కోల్పోతే మాకు ఏదో బాధగా ఉంది, ఆ సాంగత్యం మళ్ళీ కావాలి మీ నుంచి అని అడిగారు. లేదు లేదు, నా నుంచి మీకు కావాలనుకుంటే ఆచరించాల్సింది అని చెప్పారు. అప్పుడు డేవిడ్ ఆ రోజు ఆలోచించుకుని మన నెక్స్ట్ డే వచ్చాడు. వచ్చి స్వామీజీ మీరు చెప్పిన దాన్ని ఒప్పుకుంటున్నాను, మా యొక్క స్నేహితులు అందరూ కూడా అంగీకరించారు, కానీ వాళ్ళు ఒక్కే ఒక చిన్న షరతు అడిగారు. ఏమిటో, మేము ఒమనైజింగ్ చేయము, గ్యాంబ్లింగ్ చేయము, తర్వాత డ్రింకింగ్ కూడా చేయము, ఈ విధంగా మెడిటేటింగ్ కూడా చేయము, కాంప్రమైజ్ అవుతాం, కానీ ఒక్కే ఒకటి చిన్న ఎగ్జంప్షన్, కోడిగుడ్డు, ఒక గుడ్డు తింటాం అంతే, దానికి ఒక్కదానికి మీరు పర్మిట్ చేయండి, 100,000 మంది మీ ముందు కూర్చోబెడతా, దాన్ని మీరు పర్మిట్ చేయను, నో, ఇష్టమైతే రండి లేకపోతే నాకే అభ్యంతరం అని చెప్పి అప్పటికి మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ 2 వీక్స్ తర్వాత ఎవరైతే వెళ్ళిపోయారు ప్రభుపాద దగ్గర నుంచి, వాళ్ళందరూ ఒక్కసారి వచ్చి ప్రభుపాద కాళ్ళని పెట్టిపోయారు. ప్రభుపాద్ వి సరెండర్, మీరు మా పట్ల చూపించిన ఆ ప్రేమ ఆదరణ మమ్మల్ని కదిలించాయి, మేము ఖచ్చితంగా మా జీవితంలో మార్పు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని వాళ్ళు ప్రభుపాద్ కట్టుబడ్డారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే దేర్ ఆల్ కాంప్లికేటెడ్, కానీ ఎలా మారారు, ప్రభుపాద సహనం కలిగి ఉన్నారు, వాళ్ళు సర్వ్ చేశారు, అదే సమయంలో కృష్ణ సంబంధించిన ప్రసాదాన్ని అర్పించారు, కృష్ణ నామాన్ని ఇచ్చారు. ఈ మూడు పద్ధతులు ఎప్పుడైతే కాన్స్టెంట్గా మనం కొనసాగిస్తామో వ్యక్తిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అందులో ప్రచారకుడు అనేవాడు ఈ కృష్ణచేతన జ్ఞానాన్ని అతిలకు అందిస్తున్నప్పుడు అవతల వ్యక్తి ఆ కృష్ణచేతన స్వీకరించకుండా ఆసక్తి చూపించుకోవచ్చు. అంత మాత్రం మనం వాళ్ళ మీద కోపడ్డం కానీ తిరస్కారం చూపించడం కానీ చేయకూడదు. ఓకే వెయిట్, నేను 1999లో బుక్ స్టాప్లో ఉన్నప్పుడు ఒక మాతాజీ నగర్ బుక్ డిస్ట్రిక్ట్ వచ్చింది, నేను భగవద్గీత గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఆమెకి నాకే వద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు కోపం వచ్చింది, అది నేటు 1/2 గంట పైన చెప్పాను, ఈ మొక్క కూడా తీసుకోలేదు, నాశనం అయిపోతాం అనేసి అన్నాను. ఇస్ ట్రూ అని తర్వాత ఆమె కొందరు ముందుకెళ్ళి మళ్ళీ వెనకొచ్చి మీరు భక్తులు ఆ మాట అనకూడదు అలా అంటే ఇప్పుడు ఇంకోసారి ఎప్పుడు ఈ పుస్తకాలు తీసుకొని ముందుకెళ్తారు రానున్నారు, మీరు కొద్ది జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఆ వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా ఆలోచించాను, అరే నేను చేసిన పొరపాటే కదా అని. నెక్స్ట్ టైం నుంచి నేను ప్రచారం చేసినప్పుడు ఆ మాటలు మాట్లాడకుండా వాళ్ళు కృష్ణ చేతను ఇచ్చేటప్పుడు చాలా విధంగా వాళ్ళకి సహనంగా వాళ్ళకి చెప్పడం కోసం వాళ్ళు స్వీకరించినా స్వీకరించకపోయినా కూడా వాళ్ళకి నా మెసేజ్ ఇవ్వడం అంది, దేవతనం అంది. కాలానుగతం క్రమక్రమంగా మళ్ళీ ఒకరికి పుస్తకాలు తీసుకోవడం జరిగింది. అందులో ప్రచారకు అనేవాడు ఇటు పసులో కూడా దురుసుగా మాట్లాడడం కానీ లేదంటే శిపించడం కానీ నువ్వు అటైపోతే ఎట్ట అయిపోతావు అని మనం ఇటువంటి మాటలు కానీ మాట్లాడకూడదు. వాళ్ళకి వాళ్ళ హృదయాన్ని గెలుచుకునే విధంగా మనం స్పందించాలి లేదంటే మాట్లాడాలి, ప్రవర్తించాలి. అలా ఎప్పుడైతే చేస్తామో ఆ వ్యక్తి ఖచ్చితంగా చేంజ్ అవుతాడు. అందు ప్రచారం విషయంలో మనం ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఇక్కడ ముఖ్య విషయం. ఇది ఓకే. జయ శ్రీ శ్రీ రాధాగోవింద్ భగవాన్కి, శిల ప్రభుపాదానికి.